మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనా మందిరానికి వచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి, స్తోత్రాలు. దేవుని ఇల్లు అని దేవుని మందిరాన్ని గురించి బైబిల్ చెప్తుంది, దేవుని ఇల్లు అని. యేసు ప్రభు కూడా ఒక రోజున నా దేవుని ఇంటిని, దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా మారుస్తున్నారా అని కోపపడినట్టుగా రాసింది బైబిల్లో. ఆయనకి బాధ కలిగింది. దేవుని మందిరాన్ని దేవుని మందిరంగానే ఉపయోగించుకోవాలి, కానీ దొంగల గుహగా ఉపయోగించకూడదనేది ఆయన మనసులో ఉన్నటువంటి ఉద్దేశం. ఆ ఆసక్తి, ఆ దైవికమైన ఆసక్తి ఆయన్ని భక్షిస్తూ ఉందట. మొట్టమొదట బైబిల్లో దేవుని మందిరము అనే మాట మనం ఎక్కడ చూస్తామంటే, ఆది కాండం 28:17 చూస్తాం. ఈ యాకోబు వాళ్ళ అన్నతో పేచి పెట్టుకొని, అన్నేమో ఇతను చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఏసావు పారిపోయి వచ్చాడు, ఇల్లు వదిలిపెట్టి పారిపోయి వచ్చాడు. అరణ్యంలో వెళ్ళిపోతూ ఉంటే ఒక చోట అక్కడ ముళ్ళున్నాయి, భయంకరమైనటువంటి ప్రాంతం, చిట్టడివి. ఆ ప్రాంతాల్లోకి వచ్చేసరికి అతనికి నిద్ర పట్టింది, చీకటి పడిపోయింది, దారి కనిపించలేదు. అప్పుడు ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకొని నిద్రపోయాడు. అలసిన వాడే నిద్రపోయాడు. నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కల్లో ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశం వరకు ఉంది. ఆ నిచ్చెన మీద దేవదత్తులు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ నిచ్చెనకు పైన అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడైన వాడు ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉన్న సమయంలో ఉలిక్కిపడి లేచాడు. లేచి గడగడగడగడగడ వణికిపోతున్నాడు. ఏమిటి వణుకుతున్నావు అని అడిగేవాళ్ళు లేరు అక్కడ. ఏమైంది చెప్పుకుందామంటే ఆలకించేవాళ్ళు లేరు. సడన్గా అతని నోట్లో నుంచి ఒక మాట వస్తుంది, అమ్మో, ఇది ఎంత భయము కలిగినటువంటి ప్రాంతం ఇది, ఎంత భయంకరమైన ప్రాంతం ఇది, అమ్మో, ఇది దేవుని మందిరమే కానీ మరేమీ కాదన్నాడు. చెప్పలు కొట్టడం గట్టిగానే ఆమే, హల్లెలూయా, ఇది దేవుని మందిరమే కానీ ఇంకా మరేమీ కాదన్నాడు. ఒకవేళ నేను కానీ అతన్ని కలిసి ఉంటే, యాకోబుని, ఎందుకు అలాగన్నావు, దేవుని మందిరం అడవిలో ఎలా ఉంటుంది అని నేను అడిగుంటే, అయ్యా, అంతవరకు దేవుడు నాకు తెలిసినా దేవుని భయం నాకు లేదు, దేవుడు ఎవరో తెలుసు, కానీ దేవుని భయం లేకుండా ప్రవర్తించా. అయితే ఆ రోజున అది అడివో, అది వాకో, అది పట్టణమో గ్రామమో ఏరో స్థలమో ఏదో నాకు అనవసరం. అక్కడ నేను దైవ దర్శనం చూశానయ్యా, అది దేవుని మందిరం కాకపోతే ఇంకేమంటారు, దేవుని భయం నాకు కలిగిందయ్యా. మా వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినా నేను ఎప్పుడు ఆడవలేదు, కానీ ఆ రోజు భయంకరమైనటువంటి ఒక ఆ దర్శనం చూసిన వెంటనే భయం కలిగింది. ఆయన చెప్పకనే చెప్తున్నాడు ఒక సందేశం, ఏమిటంటే దేవుని మందిరము అనేది ఒకటి ఉంటే ఆ చోట దైవ భయం కూడా ఉంటుంది అని అర్థం. ఏముంటుందండి, ఏముంటుంది చూసారా? దైవజనులైన పౌలు ఏమంటాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు మీ సొత్తు కాదని, యేసు రక్తం చేత కొనబడిన వారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా, మీరు ఎరగరా, ఎరిగి ఉండాలి. నీవు నీ సొత్తు కాదు, నీ ఇష్టానుసారంగా బ్రతికేదానికి ఆయన రక్తము చేత కొనబడిన వ్యక్తివి. లేకపోతే ఈరోజు నీ మందిర ఆవరణలోకి రావు. ఆయన నిత్య సంకల్పం, మానవాది సంకల్పం. తల్లి గర్భంలో నుంచి నిన్ను ఏర్పరచుకున్న ఏర్పాటును బట్టి ఆయన మందిర ఆవరణలోకి నిన్ను తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన నిన్ను దైవ భయము కలిగి ప్రవర్తించమంటున్నాడు. కారణం ఏంటంటే నీవే దేవుని ఆలయం. సొలొమోను రాజు ఓ పెద్ద దేవాలయం కట్టాడు, ప్రపంచానికి అంతటికీ ఆశ్చర్యం కలిగే అంత దేవాలయం కట్టాడు. దాన్ని ఇలాగే ఈరోజు మనం ప్రతిష్ఠిస్తున్నట్టుగానే దేవునికి ఆయన కూడా ప్రతిష్ఠించాడు. ఎంతో ఖర్చు పెట్టి ప్రతిష్ఠించాడు. చివరికి ఆయన ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేస్తే ఏమంటాడు తెలిసిన, అయ్యా మహామహిమ గల నీవు ఇక్కడ నివసించేదానికి ఇది ఏ పాటిదయ్యా, మీరేమిటి ఇక్కడి నుంచి నివసించడం ఏమిటయ్యా, నీవు మనుష్యులు కట్టిన ఆలయాలలో నివసించవని నాకు తెలుసయ్యా, మరి ఎందుకు కట్టావు? ఎందుకు కట్టానంటే అయ్యా ఇక్కడికి కన్యలతో కొంతమంది వస్తారు, అనారోగ్యంతో వస్తారు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి వస్తారు, నిందలలో అవమానాల మధ్యలో నష్టపోయి జీవితం మీద విరక్తి చెంది కొంతమంది వస్తారయ్యా. అందుకని నీ కను దృష్టి ఎప్పుడు ఈ మందిరం మీద ఉంచయ్యా, వాళ్ళ కన్నీరు తొలగించయ్యా, వాళ్ళ సమస్యలు తొలగించయ్యా, వాళ్ళకి ఆరోగ్యం ప్రసాదించయ్యా, విడిపోయిన కుటుంబాలను కట్టయ్యా. నీ మందిరంలోనికి వస్తున్నాయ్యా, నువ్వు ఇక్కడ ఉంటావని కాదు, నీ కను దృష్టి దీని మీద ఉంచయ్యా అని ప్రార్థన చేసి కోరుకున్నాడు. మరి హస్తకృతములైన ఆలయముల్లో ఆయన ఉండకపోతే మరి ఎక్కడుంటాడు? అదే దైవజనుడు పౌలు చెప్తున్నాడు, నీవు దేవుని ఆలయమై ఉన్నావు, దేవుని ఆత్మ నీలో నివసించాలి. నువ్వు మారు మనసు పొందితే, పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వు మారు మనసు పొందావు, తర్వాత పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు. నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి జీవిస్తే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. నీలో ఉన్న అనుభవాన్ని నువ్వు అనుభవిస్తూ ముందుకు సాగితే నీ వ్యక్తిగతంలో దైవ భయము కలుగుతుంది, నీవు దేవుని మందిరముగా తీర్చిదిద్దబడతావు. మొట్టమొదట దేవుని మందిరమని వాడిన పదంలోనే యాకోబు అంటాడు దైవ భయం. దైవ భయం లేని వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు, అది చర్చి అయినా రైల్వే స్టేషన్ అయినా. నాకు ఒక పాస్టర్ గారు ఢిల్లీలో నాకు అప్పుడు వయసు సరిగ్గా 20 సంవత్సరాలు ఉంటాయేమో, 20-22 సంవత్సరాలు అటు ఉంటాయేమో, నాకు పెద్ద గుర్తులేదు. ఒక పెద్ద దైవజనుడు ఉంటే ఆయన కలిసి దానికి అని వెళ్ళా. నన్ను చూసి ముచ్చట పడ్డాడు, చిన్న వయసులో ప్రభు సేవ చేస్తున్నావు బాబు మంచిది, సమస్తం వదిలిపెట్టేసావంట కదా, మీ వాళ్ళని మీ అన్నదమ్ముల్ని అందరినీ వదిలిపెట్టేసావంట కదా, నిన్ను గురించి విన్నాను నాకు చాలా సంతోషం బాబు అన్నాడు. ఎదనండి దేవుని పిలుపుని బట్టి ఇలా వచ్చేసానయ్యా, ప్రార్థన చేయండి అన్నా, నీకు ఒక సలహా చెప్పాలనుకున్నాను అన్నాడు. పెద్ద ఆయన, ఆయనకు ఒక 40 ఏళ్ళు దేవుని సేవలో అనుభవం ఉంది, 60 ఏళ్ల వయసు ఉంటుంది, 4 పిల్లలు, మంచి కుటుంబం, భక్తిగల కుటుంబం. నాకు ఇచ్చిన సలహా ఏమిటంటే, ఆయన బాబు నీకు శోధన రాకుండా ఉండాలంటే వెంటనే పోయి పెళ్లి చేసుకోమన్నాడు. నేనన్నాను అయ్యా దేవునితో ఒక నిర్ణయం తీసుకున్నానయ్యా, ఆయన నన్ను ఇలాగ పిలిచాడు, ఈ పిలుపును బట్టి నేను ఈ విధంగా ఉంటున్నాను, అంతే నా అంతకు మించి పెద్ద భక్తుడిని పెద్ద త్యాగం చేశాడని కదా ప్రభు పిలిచాడు నన్ను ఇట్లా, అందుకని నిర్ణయం తీసుకొని ఉంటున్నాను బాబు అన్నా. నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే పెద్దవాడిని చెప్తున్నాను సలహా, పెళ్లి చేసుకపోయే అన్నాడు. అలాగే బాబు పెద్దోడు చెప్తేనే కాదంటానా అని అని ఆ తర్వాత నేను ఆయన ఒక ప్రశ్న అడిగా, అయ్యా మీకు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు, నీకెప్పుడైనా శోధనలు వస్తాయా, ఇట్లాంటి శోధనలు పాడు శోధనలు అన్న. వస్తాయి అన్నాడు. మరి భార్య పిల్లలు ఉన్నారుగా నీకు, ఎట్లొచ్చింది, ఎట్లొచ్చిందయ్యా? నన్ను పెళ్లి చేసుకుంటే ఆ శోధన ఉండదన్నావు, నీకు వస్తుంది అంటున్నావుగా, ఏంటి దీని సొల్యూషన్ ఏమిటి? ఆ పెద్ద ఆయన కొంచెం బాగా ఆలోచించి నా కళ్ళు తెరిపించావురా, కామాతృతలో ఒక మనిషి పడకుండా ఉండాలంటే పెళ్లి కాదు సొల్యూషన్. ఏమిటో తెలుసా? దైవ భయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పెళ్లి కాకపోయినా పెళ్లి అయినా దైవ భయము ఎవరికైతే ఉంటుందో గుండెల్లో, వాళ్ళు పవిత్రంగా జీవించేందుకు ప్రభు సహాయం చేసుకుంటూ వస్తాడు. వాళ్ళ జీవితాలు దేవుని మందిరాలు. ఆమేన్. దైవ భయం ఉన్న సంఘములో అపవిత్రతలు చోటు చేసుకో. ఆ మహిమని ఆ సంఘములో ఉన్న వాళ్ళందరూ ఆదరిస్తారు, ఆచరిస్తారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ఏం జరిగిందంటే, దైవ భయం లేకుండా ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి, అహరోను మిర్యములు ఇద్దరు కలిసి మోషేని నోటికి వచ్చినట్టు మాట్లాడేశారు. మోషే తలంచుకున్నాడు. అంటే అన్నారులే అన్నయ్య కదా, అంటే అన్నారులే అక్కయ్య కదా, అంటున్నారు పెద్దోళ్ళు అంటే ఏమైందని చెప్పి తలంచుకున్నాడు. కానీ దేవుడు తలంచుకోలే. ఏయ్ అహరోను, మిర్యం, ప్రత్యక్షపు గుడారానికి రండి, గుమ్మంలో నన్ను కలవండి అన్నాడు దేవుడు. ఎందుకు కలవమంటున్నాడు? వాగ్దానం ఏమని చెప్తాడేమో అని వాళ్ళు ఆనందంగా పోయారు. అక్కడికి పోతే అహరోను, మిర్యం, మోషేకి విరోధంగా మీరు మాట్లాడారే, ఎందుకు అలా మాట్లాడారు? భయము లేకుండా ఎందుకు మాట్లాడారు? దైవ భయం మీకున్నట్లయితే ఎందుకు మాట్లాడారు ఆ మాట? 100 కారణాలు ఉండొచ్చు. అభిషేకించబడిన కానీ వానికి విరోధంగా మీరెందుకు ఇలా మాట్లాడారు? అహరోను వెంటనే, అయ్యా మేము తప్పు చేసాం, మేము పొరపాటు చేసాం, దైవ భయం లేకుండా మాట్లాడామయ్యా, దైవ భయం మాకు లేదయ్యా, అటుగా మాట్లాడామయ్యా, క్షమించమని కోరుకున్నాడు. కోరుకున్నాడు చూస్తే మిర్యం ముఖం మీద, నొసటి మీద తెల్లటి కుష్టు ప్రారంభమైంది. మిర్యం అహరోను జీవితాలలో ఇద్దరూ తోలినాడారు, కానీ ఒకరు పశ్చాత్తాపడ్డారు, మరొకరు హృదయాన్ని కఠినం చేసుకున్నారు. నా ప్రియమైన సహోదరులారా, నా రెండు చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు నోటితో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆ మాట దేవుని భయముతో మాట్లాడవలసిన అవసరం వచ్చింది. మలాకి 3:16,
భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండగా,
దేవుని భయభక్తులు గల వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే
యెహోవా చెవియొగ్గి ఆలకించెను.
యెహోవా చెవియొగ్గి ఆలకిస్తా ఉంటాడు. మీరిద్దరు బస్సు ఎక్కారు, ఏం మాట్లాడుకున్నారో ఆయన ఆలకిస్తుంటాడు. దేవుని మందిరానికి వచ్చారు, ఒకరు పక్కన ఒకరు కూర్చున్నారు, మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో దైవ భయం లేకుండా అది ఆలకిస్తుంటాడు. దేవుని మందిరంలో వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నీవు దేవుని మాట్లాడుతున్నావో సెల్లో వచ్చే మాట్లాడుతున్నావో ఆయన ఆలకిస్తుంటాడు. చూడు అంత క్లియర్ రాసింది చూడండి, ఆయన ఆలకిస్తుంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆలకిస్తుంటాడంట. నాకు తెలియకపోవచ్చు ఏం మాట్లాడుకుంది, పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆయన ఆలకిస్తుంటాడు. దేవుని భయం లేకుండా ప్రవర్తించిన వాళ్ళ ప్రవర్తన చివరికి ఏ భయంకరమైన స్థితికి వస్తుందో చెప్పకనే చెప్తున్నాయి దేవుని వాక్యాలు, హెచ్చరిస్తున్నాయి. ఇవన్నీ మనకు దృష్టాంతములుగా వ్రాయబడిన సంగతులు ఇవన్నీ బైబిల్లో. మిర్యంను గురించి ఎప్పుడైనా నోరు తెరిచినప్పుడు ఎవరిని గురించి ఎలా మాట్లాడుతున్నావు, నీ పిల్లల గురించి ఎలా మాట్లాడుతున్నావు, పక్కింటి వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నావు, స్నేహితుల గురించి ఎలా మాట్లాడుతున్నావు, దైవజనుల గురించి ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు నోరు తెరిచావంటే ఆయన ఆలకిస్తాడు. నా బిడ్డవి ఏ మంచి మాట మాట్లాడుతున్నావని ఆలకిస్తాడు. నువ్వు మంచి మాట మాట్లాడలేదనుకో ఏం జరుగుతుంది, చెంప పెళామంటది. ఎటు నుంచి వచ్చిందో ఆ దెబ్బ నీకు తెలీదు. పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదం ఉంది. గనుక దేవుని భయం కలిగి దేవుని మందిరంలో మనము దేవుని మందిరమై ఉన్నాము గనుక, యేసు రక్తం చేత కడగబడిన బిడ్డలం గనుక, మన రెండు చేతులెత్తి ఆయన్ని ఆరాధిస్తున్నాం కనుక పరిశుద్ధ అలంకారంతో ఆయన్ని ఆరాధించవలసిన ఆలయంలో ఉన్నాము కనుక మన ఆకాంక్ష, మన యొక్క శ్వాస, మన యొక్క ఆలోచన సమస్తము ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండేటట్లుగా మనం ఆలోచించి నడిపించబడాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని భయం ఎందుకని దేవుడు మనలో పెడుతున్నాడు, బాగా వినండి. దేవుని భయం మనకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఏంటి ఆయనకు భయపడటం? ఏంటి దేవుని భయం మనకెందుకు? కొందరికి మనుషుల భయమో ఉండదు, దేవుని భయమో ఉండదు, కానీ దేవుడు ప్రత్యేకించి దైవ భయాన్ని ఇస్తున్నాడు. మాకు వినండి, యాకోబుకి మనుషుల భయం అంటే వాళ్ళన్న భయం ఉంది, వాళ్ళన్న ఏసావు భయం ఉంది. వాళ్ళ మామగారింట్లో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఆనందంతో వచ్చాడు, సంతోషంతో వచ్చాడు, కుటుంబ పరివారంతో వచ్చాడు, దాసదాసీలతో మందలతో వచ్చాడు. దేవుడు నన్ను వాగ్దాన దేశానికి రమ్మన్నాడు, పౌలు తేలు పౌలు దేశానికి రమ్మన్నాడు అని మామగారిని వదిలిపెట్టి, భావమర్ధులను వదిలిపెట్టి వచ్చేస్తున్నాడు. చాలా దూరం వచ్చిన తర్వాత అన్న భయం వచ్చింది, అన్నను గురించి భయం. ఏసావు మంచోడు కాదు, మహామూర్ఖుడు, వాడు కత్తి తీసుకొని వస్తాడు, ముందు నన్ను నరుకుతాడు, పుట్టుకొకరు చెట్టుకొకరు చేసేస్తాడు అని భయపడి గడగడ గడగడ ఆడిపోతా ఒక దగ్గర సతికిలు పడ్డాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా, ఒరేయ్ పన్నోళ్ళారా ఇటండి, మన మందలు ఎక్కడున్నాయరా, ఇదిగో మందలు తింటా మందనండి, ఈ మందని రెండు భాగాలు చేయండి. ఎందుకయ్యా, మా అన్న నన్ను కత్తితో పొడిచేస్తాడరా, మమ్మల్ని అందరిని చంపేస్తాడు, చెట్టుకొకరు పుట్టుకొకరు నరికేసి ముక్కలు పెడేస్తాడు, ఆడి భయం నాకు గుడ్డల్లో గడగడగడలాడిపోతుంది. దేవుడు భయం లేదు, అన్న భయం ఉంది. ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదురా, రెండు భాగాలు చేయండి. ఒక భాగాన్ని తీసుకుని వెళ్ళి అన్నకిచ్చి, మీ తమ్ముడు పంపించాడయ్యా ఈ కానుక అందుకో అని అంటే ఆడి కోపం సల్లారిపోద్ది, తర్వాత నేను వచ్చి కలుస్తాను అన్నాడు. అలాగే బాబా నీళ్ళంతా మంచి 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 వీడు కష్టపడి పాపం చెమటలు ఓర్చి జీతాల వాళ్ళ మామ జీతాలు మారుస్తుంటే జీతాలు మారిపించుకొని పడరాని పాటలు పడి ఇంట్లో ఉండకుండా భార్య దగ్గర ఉండకుండా వాడిని పొలంలో పెట్టేస్తే ఈ అన్ని బాధలు పడి సంపాదించుకున్న మందది తీసుకెళ్ళి తగలబెట్టాడు ఆడికి. ఏసావు మీ తమ్ముడు పంపించాడు బాబు, తీసేసుకో. నాకెందుకు ఇలా చాలా ఉన్నాయి, అది తీసేసుకో మీ తమ్ముడు మళ్ళా మమ్మల్ని ఏమన్నాడు తీసుకోవా, నాకు వద్దురా వాడి ఆస్తి నాకెందుకు, అది తీసుకోండి బాబు వాడు భయపడితే వస్తున్నాడు తీసుకోండి అని వద్దన్న వాడికి దండం పెట్టి యాకోబు మందిని ఆడికిచ్చేసి వచ్చారు. తర్వాత వచ్చారు, ఏమైందిరా మా అన్న కొంచెం మెత్తబడ్డా, కోపం చల్లరిందా అంటే, కోపం చల్లడం ఏంటండి బాబు, మేళాల వాయిద్యాలతో తీసుకొని నిన్ను కలుసుకోవాలని వస్తున్నాడయ్యా, నిన్ను ఊరేపుకి తీసుకోవాలని వస్తున్నాడు, నువ్వేమో కోపం కోపం అని మందంత ఇచ్చేయమంటివి, నీ మీద ఆవగింజంత కోపం కూడా లేదు ఆడికి, వాడు తాళాలు మేళాలు తీసుకుని ఊరేగింపుకి తీసుకెళ్తాడంట, మిమ్మల్ని గురించి బాగా విచారించాడు. ఒరేయ్ వాడు కోపం లేదా? లేదు. మరి ఎందుకు ఇచ్చి వచ్చారు అది, నువ్వేమన్నావే, నువ్వేమన్నావు కదండి. ఇప్పుడు అర్థమైందండి, నీ సంతోషంలో సగం నువ్వు భయపడితే సాతాను పరమైపోద్ది, నువ్వు భయపడితే సగం కష్టార్జితం అంగులు తింటారు. వడ్డీ వ్యాపారస్తులే తినచ్చు, డాక్టర్లే తినచ్చు, రాబందుల్లాగా బంధువులే తినచ్చు, ఎవరో మొత్తం మీద నీ కష్టార్జితం అంతా భయపడ్డావంటే ఇక తిన్నారని అర్థం. మనుషుల భయం ఏమో నిన్ను శాపానికి గురి చేసి కన్నీళ్ల మధ్యలోకి తీసుకొస్తాయి. ఆయన భయం మనకుంటే ఎవడే చేస్తాడు. నిర్గమకాండం 20:20,
అందుకు మోషే భయపడకుడి మిమ్మల్ని పరీక్షించుటకును,
భయపడవద్దు మిమ్మల్ని పరీక్షించుటకు
మీరు పాపము చేయకున్నట్లు,
మీరు పాపము చేయకుండా ఉండునట్లు
ఆయన భయము మీకు కలుగు,
ఆయన మీకు భయము కలుగు చేసి ఉన్నాడు. ఆయన భయం, ఆమేన్. మనుషుల భయం కాదు, హల్లెలూయా. ఆళ్ల భయం ఏళ్ల భయం కాదు. హల్లెలూయా. ఆయన బలం నీ కలుగు చేశాడు. భయము కారణం ఏంటంటే నీవు పాపము చేయకుండా ఉండున్నట్లు. దైవ భయం పాపముల నుంచి మనల్ని విడిపిస్తుంది, సినిమాలు పోకుండా కాపాడుతుంది, ఆలోచనలు కూడా పరిశుద్ధపరచబడతాయి, ఇతరులు మోసం చేసే ఆ మోసపు ఆలోచనలు రావు, కపటమైన ప్రమాణాలు రావు. సిన్సియారిటీ యథార్థత నమ్మకం మాత్రమే నీ గుండెల్లోంచి బయలుదేరుతుంది. కారణం ఏంటంటే ఆయన భయం నీకుంది. మాట అబద్ధం చెప్తే ఏమవుతుందో వద్దు చెప్పకూడదు, కపటంగా మాట్లాడితే ఏమవుతుందో మనం చెప్పకూడదు. దేవుని బిడ్డల మనం ఒకప్పుడు దుర్మార్గులు మీ కానీ ప్రభు మనల్ని రక్షించాడు, ఆయన రక్తంతో కడిగాడు, ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు, ఆయన మనల్ని వెలబెట్టి కొన్నాడు, కనుక ఆయనకి నమ్మకంగా ఉంటాం మీట. ఇప్పుడు ఏసయ్య రక్తం చేత కడిగాడు, పవిత్రమైన మార్గం తీసుకెళ్తాను అంటున్నాడు, వెళ్దాం. ఈయన చేస్తాడు, ఆయనే మనకు ఆహారం అవుతాడు, వాక్యం అనే ఆహారం. నెమరు వేసే కొంది బలం వచ్చేస్తుంది, మన పద్ధతులు మారుతాయి, నడక మారుతుంది, పడక మారుతుంది, చూపులు మారుతాయి. ఇంకంతకంటే మనకు భాగ్యమే ఉందండి. ఇంకో మాట ఏమిటంటే దేవుని మందిరంలో ప్రజలు ఎలా నడవవలెనో దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. చదవండి మొదటి తిమోతి పత్రిక 3:15 ఏమని రాసిందో చూడండి.
దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను.
దేవుని మందిరములో, జీవముగల దేవుని మందిరములో, చూడండి మా పదాలు చూడండి, ఎంత స్వచ్ఛంగా పరిశుద్ధాత్ములు రాశాడు. దేవుని మందిరాలు కనబడతాయి మనకు అక్కడక్కడ. జీవము గల దేవుని మందిరం అనే మాట ఎందుకు ఉపయోగించారంటే జీవమున్న చోట ఎదుగుతుంది అని అర్థం. జీవముంటే చెట్టు ఎదుగుతుంది, సంఘములో జీవముంటే ఆ సంఘపు ఎల్లలు కూడా విశాలపరచబడతాయి. ఎదుగుదల కుంటుబడింది అంటే కారణం ఏంటంటే దేవుని మందిరంలో ప్రజలు ఎలా నడుచుకోవాలనో తెలియని వాళ్ళు చేరారు. ఒక 10 క్రితం జపాన్ క్యాపిటల్ సిటీ టోక్యోలో ఉన్నాం. 3 ప్రార్థన మీటింగ్లు జరుగుతున్నాయి. వెళ్ళా. ఈరోజు సిటీ మేయర్, క్యాపిటల్ సిటీ మేయర్ వస్తున్నారు, మిమ్మల్ని కలవాలని అన్నారు. వాళ్ళకి టైం చెప్పారు, ఆ టైం ప్రకారం నేను ఆగాను. ఆయన మేయర్ కదండి, బిజీగా ఉండి రాలేకపోయారు. నేను వాక్యం చెప్తున్నప్పుడు వచ్చాడు ఈ గూనోడు. లేడు గూని 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 గూనోడు, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి గూనోడు ఉంటాడే. అట్లా ఒక అతనిట వస్తున్నాడు. నేను ఇక్కడ కూర్చుంటాను, డిస్టర్బెన్స్ అవుతుంది, ఆడు కూర్చుంటాను అంటాడు ఆయన. ఈ పాస్టర్లు ఉన్నారే, రాజకీయ నాయకులతో కూడా సంబంధం కలిగిన వాళ్ళు. మీరు టేజీకి రండి, మీరు టేజీకి రండి, మీరు టేజీకి రండి అని తీసుకుని వచ్చారు. ఆయనేమో ఎప్పుడైతే అట్లా వస్తున్నాడో, నేను ఒక అతను పిలిచి బాయ్ అతను ఎక్కడ దగ్గర కూర్చోబెట్టి గూనెని తీసుకొస్తాను స్టేజ్లోకి అన్న. అన్న అతను గూనె అని కాదు, ఈ క్యాపిటల్ సిటీకి మేయర్ అన్నాను. మరి ఏంటి అట్లా వస్తానంటే దేవుని సన్నిధికి గౌరవం ఇస్తున్నాడు. దేవుని సన్నిధికి గౌరవం ఇస్తున్నాడు అతను. వీళ్ళని బతిములాడాడు, నేను అక్కడ కూర్చుంటాను లోపలికి రాను, జనం అటు చూస్తారు నేను రానన్నాడు. ఈ రాజకీయ నాయకులతో సంబంధం ఉండే వాళ్ళు తీసుకొచ్చారు లోపలికి వాళ్ళని, ఆయన్ని వద్దంటే కూడా వస్తున్నాడు. కానీ స్టేజ్ ఎక్కిన వెంటనే క్లాగ్ అయిపోయి సర్వశక్తిని ఆ మహిమ గల వేదిక మీద నేను ఎలా ఉండాలా, నవ్వుతూ ఉండాలా, ఇకిలిస్తూ ఉండాలా, దిక్కులు చూస్తూ ఉండాలా, ప్రార్థనలో ఉండాలా, ఎలా ప్రవర్తించాలి స్టేజ్ మీద? దేవుని సన్నిధికి ఇవ్వవలసిన రెవరెన్స్, మహిమ, గౌరవాన్ని ఎలా ఇస్తున్నారు? దేవుని మందిరంలో ఈ ఆడపిల్లలు ఫ్యాంట్లు వేసుకొని రాకూడదు, దరిద్రపు కల్చర్ అది, దరిద్రపు చేష్టలు అవి, బైబిల్ ఒప్పుకోదు. ఆడపిల్ల ఆడపిల్లగానే ఉండాలి, మగపిల్లాడుగానే ఉండాలి. మగపిల్లాడు ఆడ డ్రెస్ వేసినా, ఆడపిల్లాడు మగ డ్రెస్ వేసినా యెహోవాకి హేయం. ఆయన నోట్లోంచి ఉమ్మి వేస్తాడు వాళ్ళ ముఖాన అని బైబిల్లో రాసి ఉంది. జీవము గల దేవుని మందిరములో మనుషులు ఏ విధంగా ప్రవర్తించవాలనో తెలుసుకోవాలి. ఇద్దరు బిడ్డల తల్లి, ముగ్గురు బిడ్డల తల్లి ప్యాంట్ వేసుకొని తిరుగుతుంటే ఏంటది? పిల్లలు ప్యాంట్లు వేసుకొని తిరుగుతుంటే ఏంటది? మన కల్చర్ ఏంటి? మన భక్తి గల దేశం ఏంటి? మన పరిశుద్ధమైన అలవాట్లు ఏమిటి? బైబిల్ చెప్తున్నది ఏమిటి? వెస్టర్న్ కల్చర్కి మనకు సంబంధం లేదు. బైబిల్ కల్చర్ మన కల్చర్. వేదిక మీద కానివ్వండి, సంఘములో కానివ్వండి, మనుషులు ఎలా ప్రవర్తించాలి ఆలోచించండి. ఒకసారి డ్యాన్సులు అవసరమా? మేకప్లు అవసరమా? యాక్షన్స్ అవసరమా? అది ఆత్మ సంబంధమైన మందిరాల్లోకి మీరు వెళితే అక్కడ ప్రభు ఆత్మ మీకు అది బోధిస్తాడు. ఆ బోధనలు మీరు వింటే మీ తరమే కాదు, మీ తరతరాలు ఆశీర్వదించబడే అవకాశం ఉన్న సంగతి బైబిల్ చెప్తున్న సత్యం. ఇంకొక సంగతి కూడా నేను చెప్తాను. మనం ప్రార్థన చేసేటప్పుడు బాగా వినండి, ప్రార్థన చేసేటప్పుడట మనం ఎక్కడికి వెళ్ళాలి? గదిలోకి వెళ్ళి రహస్యమందు వినే దేవునితో ప్రార్థన చేయాలట. ఇప్పుడు మీరంతా వచ్చారు, ఇది పబ్లిక్ ప్రేయర్, అందరు కలిసి ప్రార్థన చేస్తున్నాం కొన్ని విషయాల కొరకు, బహిరంగ ప్రార్థనలు. కానీ యేసు ప్రభు కోరుకున్నది ఏంటంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు మీరు మీ గదిలోకి వెళ్ళి రహస్యమందు వింటూ ఉన్నటువంటి నీ తండ్రికి నీ విన్నపాన్ని విన్నపించు అంటాడు. మనం ఇక్కడ దీర్ఘ ప్రార్థనలు చేస్తాం, దీర్ఘ ప్రార్థనలు చేస్తాం, కానీ ఆయన కోరుకున్నది మన పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతంగా ఆయనతో డైరెక్ట్గా మాట్లాడుకునే ఆ ప్రార్థన కోరుకుంటున్నాడు. అలా కోరుకున్నందువల్ల ఏం జరుగుతుందంటే మనకు ప్రతిఫలం ఆయన దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనమేమో గదిలోకి వెళ్ళి ఎవరికి తెలియకుండా ప్రార్థన చేశాం, ఆయన ఇచ్చిన ప్రతిఫలం ఇప్పుడు మీరు అందరూ చూశారు. ఈ మందిరాన్ని చూసారా? ఈ మందిరం కావాలని నేను ఇంత మందిరం కావాలి, ఈ స్థలం తీసుకోవాలి, మందిరం కట్టాలని చెప్పి నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా రహస్యంగా. దానికి ప్రతిఫలం ఆయన విని ఇప్పుడు ఇచ్చాడు. ఈ ప్రతిఫలాన్ని మీరందరూ చూడగలుగుతున్నారు. చేసింది రహస్యంగా, ప్రతిఫలం అందరూ చూడగలిగింది. అలాగే మీ జీవితంలో ప్రతి ఒక్కరికి బహిరంగంగా అర్థం చేసుకునే స్థితిలో ఆయన మీ జీవితంలో ప్రతిఫలం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకు మనం ఏం చేయాలంటే, మనకు సమయం ఉన్నా సమయం లేకపోయినా సమయాన్ని కేటాయించి ఆయన సన్నిధిలో మౌనముగా ప్రార్థన చేసుకోవాలి. రహస్యమందు చూస్తున్న దేవునితో సమాధానపరచబడి ఆయనకి నీ విన్నపాన్ని రహస్యంగా చెప్పాలి. అందుకని హుషారుగా ప్రార్థన చేసి ముగించేయాలి. ఇప్పుడు అప్పుడేమో గంటల తరబడి పెనుగులాడాలి ప్రభుత్వం, పోరాడాలి. అది ఇట్లాంటి ప్రతిఫలాలు మీరు చూడాలంటే, అన్నా 23 గజాలు ఇల్లు కట్టాలనుకో, ఎందుకు 23 గజాలు కట్టాలి? ప్రార్థన చేసి చూడు, దేవుడు విశాలపరచకపోతే నన్ను అడుగు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 23 గజాలు ఏ ఇల్లు వస్తుంది? నువ్వు పిల్లగల దానివి, పిల్లగలవాడు ఏ ఎక్కడుంటావు? ప్రార్థన చేసి చూడు, దేవుడు అనుకూలపరచకపోతే నన్ను అడుగవచ్చు. సవాలుగా చెప్తున్నా నేను, నీ సమస్య ఏదైనా సరే రహస్యమందు విని నీ తండ్రికి సంగతులు చెప్తే ఆయన నిన్ను ఆశీర్వదించి అనేకులకు తెలిసే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ప్రసాదించుటకు ఆయన సిద్ధంగా ఉంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో క్రమంగా నడుచుకోండి. దేవుని భయం కలిగి ప్రవర్తించమని ఈ నూతన మందిరంలో దేవుని వాత్సల్యాన్ని బట్టి మీకు దండం పెట్టి చెప్తున్నాను. ఈ సంవత్సరం మనకు ఆశీర్వాదకరమైన సంవత్సరం. ఈ సంవత్సరాది నుండి ఈ సంవత్సరం అంత వరకు ఆయన ప్రతి అడుగున ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించి ఆయన రక్తం చేత నేను కప్పుటకు ఆశిస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు కళ్ళు తెరవబోకండి, దేవుని భయంతో ఉండండి. ఇదొక ప్రత్యేకమైన రీతిగా నిన్ను ఆశీర్వదిస్తున్న రోజు. జీసస్, దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలనో,
ఈ నూతన సంవత్సరములో అనేకమైన ఆశీర్వాదాలు పొందాలని కోరుకొని ఈ నూతన మందిర ప్రారంభోత్సవ రోజు ఆయన మీతో మాట్లాడినటువంటి సమయం, ఆయన కనుదృష్టి నిలిపే ఈ ప్రార్థనా మందిరములో ఈ సంవత్సరమంతా సుఖజీవముతో గడచు సంవత్సరముగా మార్చుకునే పట్లుగా, ఇప్పటి వరకు మనుషుల భయము కలిగి నేను జీవించానయ్యా, మనస్సు చెరపబడింది, శరీరాలు అపవిత్రపరచబడినవి, కుటుంబాలు ఇప్పటికే పాడైన పరిస్థితులు, ఇక మీ భయము కలిగి నేను పాపము చేయకుండా నన్ను నేను జాగ్రత్త పరుచుకునేటట్లుగా చేతులు పైకేత, అందరూ మీ భయము కలిగి నేను జీవిస్తాను, నా నోట వచ్చే ప్రతి మాటను మీరు చెవియొగ్గి ఆలకించుచున్నారని, నీ మందిరములో నేను నమ్మకముగా జీవిస్తానయ్యా, ఇది జీవము కలిగిన దేవుని మందిరమని, ఈ మందిరములో నా ప్రవర్తన నేను సరిచేసుకొని భయముతో వణుకుతో జీవిస్తానని ఈ సంవత్సరపు ఆరంభములోనే మీరు చేతులెత్తి ఒక తీర్మానం చేయండి. మీ తీర్మానమే ఈ సంవత్సరమంతా మిమ్మల్ని ఆశీర్వదించును, మిమ్మల్ని ఆశీర్వదించును, అవనూతనమైన మార్గాలలో మిమ్మల్ని నడిపించను. మీ ద్వారా ప్రతిఫలము పొందినట్లుగా వ్యక్తిగత ప్రార్థన అది రహస్యముగా మీరు చూచినట్లుగా నా జీవితాన్ని నడిపించుకుంటాను. అందరూ భయభక్తిగా ఒక్కసారి కళ్ళు మూసి చేతులు పైకెత్తండి. అందరూ కళ్ళు మూసి మీ కొరకు ప్రార్థన చేసే ఈ చివరి క్షణాలు ఈ నూతన మందిరములో నూతనమైన ఆశీర్వాదాలతో యేసు మిమ్మల్ని దర్శిస్తున్న సమయం. ప్రార్థన.
ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రం నాయన. కొన్ని సంవత్సరాలుగా నా తండ్రి ఈ ప్రాంతంలో ఇలాంటి ఒక మందిరం కావాలని మీ దాసులు రహస్యమందు ప్రార్థించగా నా తండ్రి బహాటముగా మీరు అనుగ్రహించిన ఈ మహిమని కన్నులారా చూచి మిమ్మల్ని స్తుతించేటట్లు మీరు ఇచ్చిన భాగ్యము కొరకై స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయముగా నా తండ్రి యాకోబు నాయన ఇది దేవుని మందిరము తప్ప మరొకటి కాదన్నట్లుగా నా తండ్రి ప్రార్థనా మందిరాన్ని సమస్త జనులకు జాతులకు నా తండ్రి మీరు ప్రార్థనా మందిరముగా తీర్చిదిద్దినందుకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన.
నా తండ్రి విశ్వాసములో నిరీక్షణ ఉత్సాహాన్ని తుదమట్టుకు చేపట్టిన ఎడల మేమే మీ మందిరమని మీరు సెలవిచ్చారు నా తండ్రి. జీవము గల మీ మందిరములో జనులు ఎలా ప్రవర్తించాలో ఒక్కొక్క విషయాన్ని మీరు విడమరిచి ప్రజలతో ముచ్చటించిన వాక్కుల కొరకై స్తోత్రం 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 స్తోత్రం. ఏ ఒక్కరూ మీ మాటలు పరిచయం పట్టకుండా శిరసావహించి ఆ దిశగా నడిపించబడేటట్లు పరిపూర్ణమైన మీ ఆలోచనని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ సంవత్సర ప్రారంభంలోనే నా తండ్రి గొప్ప జన సమూహముగా మీ పాదాల చెంత చేరి మీ ఆలోచనలు గ్రహించడానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశము కొరకై స్తోత్రం 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 నాయన. మనుష్యుల భయము కాదు నా తండ్రి, మనుష్యుల భయము కాదు నా తండ్రి, అణువణువులలో పరమాణువులలో మిమ్మల్ని గూర్చిన భయాన్ని ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించండి నాయన. మీ ఎడల భయము కలిగి నడిస్తే పాపము చేయరని మీరు ఇచ్చిన ఆదరణ కొరకై స్తోత్రం 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 నాయన. మీ అందరి భయభక్తులు కలిగిన బిడ్డలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు నా తండ్రి మీరు చెవియోగి ఆలకిస్తానన్నారు. మీ సన్నిధిలో ఏ ఒక్కరు అనాలోచనగా మాట్లాడడానికి త్వరపడకుండా వినయ భయభక్తులతో వచ్చే ప్రతి మాట కృపాసహితమైన మాటగా మీరు ఉంచండి, క్షేమాభివృద్ధిని కలుగు చేసే మాటగా ఉంచండి. బిడలలోట ప్రతి నిత్యము మిమ్మల్ని గూర్చిన స్తోత్ర గానాలు ఉండాలి నా తండ్రి. ఒక్కొక్కరిని మీరు ఆ విధంగా మీరు అభిషేకించండి. నిశ్చయముగా నా తండ్రి ప్రతిష్ఠింపబడిన మీ సేవకులకు విరోధముగా ఏ ఒక్కరూ మాట్లాడకుండా ఒక్కొక్కరిని మీరు హెచ్చరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మేము ఏది మాట్లాడినా ఎలా మాట్లాడినా ఎంత మాట్లాడినా మా దేవా మాకు కాదు నా తండ్రి మాకు కాదు నాయన. మీ నామ ఘనత కొరకు మా మాటలను మీరు ప్రతిష్ఠించండి స్వామి. నిశ్చయముగా నజరేయుడైన యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదిస్తుండగా నా తండ్రి నూతనమైన ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని ఇప్పటికే నింపినందుకు స్తోత్రం స్తోత్రం. ఇంకా మీరు నింపండి, నిశ్చయముగా మనల్ని దీవించండి నా తండ్రి, పరిపూర్ణమైన ఆశీర్వాదములు చేత నింపండి. ఆది అంతమై ఉండి నడిపించినందుకు స్తోత్రం నాయన. కృపాక్షేమాలతో బిడ్డలు మీరు తోడుకుని వెళ్ళండి, ఆద్యంతం మీరై ఉండి నడిపించండి స్వామి. సర్వగణత మహిమా ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఇప్పటి వరకు మీ వాక్కులు విత్తని మీ దాసుని ఏడింతల ఆత్మాభిషేకము చేత నింపి బలపరిచి నడిపించమని అనేక జనములకు జాతులకు దేశానికి ప్రపంచానికి మీరు వెలుగుగా నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కృప కలిగిన మీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, నా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి, సముఖము, సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు కూడివచ్చిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక.
ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒక ఆయనేమో కొన్నాళ్ళు ముందే నమ్ముకున్నాడు. ముందుగా వాళ్ళిద్దరూ దేవునిలో సాక్షిగా బ్రతుకుతున్నారు. దేవుడు ఒక రోజున ఈ పెద్ద ఆయన్ని పిలిచాడు పరలోకం రమ్మని. సరే నేను పరలోకంలోకి వెళ్ళేదానికి సిద్ధపడ్డాడు. దేవుని బిడ్డలకి ఎక్కడుంటే ఏమైందండి? దైవజనుడని పౌలు అంటాడు, నేను ఇక్కడ ఉండడం అయితే మీకు ప్రయోజనంగా ఉంటాను. ప్రభువు దగ్గరికి వెళితే నాకు ఆదాయం కదా, ఆయన ముఖాన్ని చూస్తూ ఆయన్ని ఆరాధించుకుంటూ కూర్చుంటాను, దేవదూతలతో కలిసి ఆరాధిస్తాను. వెళ్ళడం అయితే మంచిదే, ఉంచితే మీకు మంచిది అన్నట్టుగా ఆయన మరణం గురించి మాట్లాడడం బైబిల్లో రాసింది. అట్లాగే ఈ పెద్ద ఆయన్ని దేవుడు రమ్మని పిలిస్తే వీళ్ళిద్దరు చాలా కాలం కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆ రోజున ఏమైందంటే, మనం ఇద్దరు కలిసి వెళ్దాం పదా, నన్ను ఆయన పిలుస్తున్నాడు అని కొంచెం దూరం అలా కలిసి వెళ్ళారండి. వెళ్ళి కొంచెం దూరం అయిన తర్వాత నిలిచారు. నిలిచి ఈ పెద్ద ఆయన చిన్న ఆయనతో అంటున్నాడు, బాబు నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఆగిపో, నువ్వు వెళ్ళిపోతాను అన్నాడు. అలా కాదండి, మీరు నన్ను విడిచిపెట్టి పోవడం ఏంటండి? నన్ను విడిచిపెట్టి పోవాలని నీకు మనసులాగా వచ్చింది? ఒకవేళ నీకు అలాంటి మనసున్నా, నాకు మాత్రం అలాంటి మనసు లేదండి. యెహోవా జీవముతోడు నీతోడు నాతోడు, మన ఇద్దరిని వేరు చేస్తాం ఎవ్వరికి చేత కాదు, మనం విడిపోకూడదు అని గట్టిగా ప్రమాణం చేశాడు. అదే మాట ఆ అధ్యాయం నేను చదువుతుంటే పలుసార్లు కనబడింది నాకు. మన ఇద్దరిని వేరు చేయడం ఎవరికి చేత కాదు, మన ఇద్దరి ఐక్యత అలాంటిది. లోకములో ఉన్నవి కానీ లోకములో ఉన్నవారు కానీ మనల్ని వేరు చేయలేరు అన్నట్టుగా పెద్ద ఆయనతో గురువు గారితో ఈ చిన్నోడు అంటున్నాడు. ఆ మాట నేను చదివేటప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చిందండి. అదేంటంటే, ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రభువుని నమ్ముకుంటూ ఉంటారు, ప్రభువుని ప్రార్థన చేస్తారు, మారు మనసు పొంది ఉంటారండి, బాప్తిసం కూడా పొంది ఉంటారండి, పరిశుద్ధాత్మ నింపదాలు కూడా కలిగే ఉంటుందండి. అయితే కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాల్లో విడిపోయేదానికి తెగిస్తారు. ఒక దైవజనుడు దేవునితో ఎంత సన్నిహితంగా స్నేహం చేసి ఉన్నాడో, అలాగే తోటి సేవకులతో, తోటి సహోదరులతో ఆధ్యాత్మికమైన ఐక్యతలో కూడా అంత ఐక్యత కలిగి ఉండాలని బైబిల్ చెబుతుంది. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసయ్యతో, పరిశుద్ధాత్మ దేవునితో మన సహవాసం అంటున్నాడు దైవజనుడు. మరి మన సహవాసం ఎలా ఉంటుంది? ప్రార్థనకు వచ్చే సహోదరి సాక్ష్యం చెప్పమన్నా అందరికంటే ముందే లేస్తుంది, సాక్ష్యం చెప్తుంది. ఆమె వాళ్ళని వీళ్ళని తీసుకుని కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు ప్రార్థన, మన కొత్త వాళ్ళని తీసుకుని వస్తుంటుంది. ఒకరోజు చర్చి మీద అలిగింది, నా మీద అలిగింది, ప్రార్థనకు రావడం మానేసింది. నేను పని కట్టుకుని మరుసటి రోజు వెళ్ళి, ఏంటమ్మా నిన్న రాలేదు మీరు, ఏమైందమ్మా అన్న. రావండి మీ చర్చికే అని. ఏమైందమ్మా? ఆత్మ సంబంధమైన స్నేహం సహవాసం అనేది అప్పటికప్పుడు విడిపోయేదా? ఈ బంధం విడిపోద్దా? లోకంలో ఏది కూడా మనల్ని విడదీయలేదమ్మా, ఇది దేవుని ఆత్మతో మనకు కలిగినటువంటి ఐక్యత బంధం. ఎపిసి 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ రాసిందండి ఆ పదం, సమాధానము అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. చూసారండి, ఆత్మ కలిగించు ఐక్యం. నోట్ చేసుకోండి ఆ పదాన్ని. పరిశుద్ధాత్ముడు నిన్ను పాపాన్ని ఎందుకు ఒప్పించాడంటే, ఆత్మ సంబంధమైన ఐక్యతను కాపాడుకునేందుకు ఆయన నిన్ను ఒప్పించేందుకు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు మామూలుగా భాషలో మాట్లాడుతూ ఎగిరేదానికి మాత్రమే కాదు, నీ ఆత్మీయ జీవితం ముందంజ వేసేదానికి దేవుని బిడ్డలతో కలిసి మెలిసి ఉండేందుకు, ఒకరినొకరు క్షమించేందుకు, ఒకరిని ఒకరు ఘనంగా ఎంచుకునేందుకు దేవుడు మీకు పరిశుద్ధాత్మ నింపాడు. కనుక ఆత్మ కలిగించినది ఏమిటంటే ఐక్యత. పరిశుద్ధాత్ముడు విడదీయుడు, పరిశుద్ధాత్ముడు విడదీయబడిన వాళ్ళని కలుపుతాడు. నాకు తెలిసిన ఒక సహోదరి ఇంతే ఉంది, పొట్టిగా ఉంటుంది, అమెరికాలో కలిసింది మన తెనాలి తాలూకా, ఆమె ఫ్లోరిడాలో కలిసింది. అమ్మ ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అన్న, అప్పుడు ఆల్ రావు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నేను తెలుగులో ప్రసంగం చేస్తే నాకు ట్రాన్స్లేషన్ చేసింది ఇంగ్లీష్లో. నేను మీ పని ఏంటి, మీ సేవ ఏంటి, మీరు ఏం చేస్తుంటారు అమెరికాలో అని నేను అడిగితే ఆమెనింది, బ్రోకెన్ ఫ్యామిలీస్, బ్రద్దలైపోయి విడిపోయి విడాకుల దాకా వచ్చిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, సంవత్సరాల తరబడి విడిపోయి ఉన్నారు, శాంతి సమాధానం లేక త్రాగుబోతులై పేకటగాళ్ళై అక్రమ సంబంధాలు కలిగి జబ్బులు తెచ్చుకొని నీచాతి నీచానికి పశువులా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నేను ఆ బ్రోకెన్ ఫ్యామిలీస్ని కలుపుతున్నాను. ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మునికి సాధ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ కలిగించు ఐక్యత. మొదటి యేసు ప్రభుతో మనకు ఐక్యత కలిగి పాపంతో శాపంతో ఉన్న మనల్ని పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తే పరిశుద్ధాత్ముడు, మనం పశ్చాత్తాపులమైనప్పుడు యేసు రక్తం మనల్ని కడిగితే అప్పుడు దేవునితో మనం ఏమవుతున్నామంటే రికన్సల్ అవుతున్నాం, సమాధానపరచబడుతున్నాం. ఈ సమాధానమను బంధము మనం జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దేవునితో మన సహోదరులతో కలిసి ఐక్యతగా ఉండగలుగుతాం. ఏటమ్మా ప్రార్థనకు రావట్లేదు, దేవుని మాటలు వినేదానివి కదా, ఏమైందమ్మా నీకంటే, ఏమైంది ఏంటండి యేసన్న గారు, పోయిన వారం నేనేమో 100 రూపాయలు ఇచ్చానండి మీకు ప్రార్థన చేయమని, ఊరికాడు చేయబెట్టారు అటు తీశారు, 100 రూపాయలు ఇస్తే అటు పెట్టారు అటు తీశారు, నేను తీసుకొచ్చిన మనిషి 10 రూపాయలు ఇచ్చిందండి మీకు కానుక, ఆమెకేమో గంట సేపు చేశారు, పక్షపాతం ఉందండి మీకు అనింది. నేనను, నువ్వు పాత మనిషివే కదా, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ముక్కులు సీముడు తీస్తారు కానీ పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు తీసుకొని కడుక్కోవాలి కదమ్మా, ఈ సంవత్సరం పొడుగుతా పెళ్ళైనా పిల్లల గంటలు ముక్కులు సీముడు తీస్తుంటాడా నానా అమ్మ, అదేదో కొత్తగా వచ్చింది నీతో, నువ్వేదో 4 మాటలు చెప్పి తీసుకొచ్చావు, ఆమె బలపరచమని కొంచెం ఒక్క మాట ఎక్కువగా ప్రార్థన చేసేనే అనుకో, అది అలుగుడా? ఎవరి మీద నీవు అలుగుతున్నావు? నా మీద అలుగుతున్నావా? దేవుని మీద అలుగుతున్నావా? సంఘం మీద అలుగుతున్నావా? తర్వాత ముగింపు ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకున్నట్టుకు నువ్వు జాగ్రత్త పడవలసి ఉన్నది. ఇటు ఏలియా బయలుదేరుతున్నాడండి, ఏలియాతో కూడా ఎలీషా బయలుదేరుతున్నాడు. ఏలియా అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నా తండ్రి పిలుస్తున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నీకు రాగని నేను ఆగను. మనలిద్దరిని వేరు చేసేదానికి ప్రపంచంలో ఎవరు లేరు. ఆ ఆధ్యాత్మికమైనటువంటి స్టాండర్డ్ ఉన్నత అనుభవం మనకు ఏం చేస్తుందంటే, అలగడం, చిటికి మాటి కొప్పడం, సమస్యలు పైకి లేపడం, తర్కాలు వాక్వాదాలు చేసుకోవడం, ఇవన్నీ పరిశుద్ధాత్ముని పని కాదండి, విడిపోయే సాతాను సంగతి అది. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని ఇప్పుడు పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. సంఘమేమో పెళ్లి కుమార్తె అండి, పెళ్లి కొడుకేమో యేసుక్రీస్తు అండి, ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీరు శాపానికి గురి కాకుండా, సాతానుకు అబ్బంధ హస్తాల్లో మిమ్మల్ని మీరు పడనివ్వకుండా, మనం ఎవరితో ఐక్యపడి ఉన్నాం, ఐక్యతలో ఉండవలసిన జాగ్రత్తలు ఏమిటి అనే సంగతులు చెప్తున్నాను ఇక్కడ. మొదటి దేవునితో ఐక్యపరచబడుతున్నాం. యేసయ్య రక్తం చేత మనల్ని కడుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మన దాన్ని నడిపిస్తున్నాడు. ఆ ఐక్యతలో మన జీవితం, మన ఆత్మ, శరీరం, ప్రాణం పరిశుద్ధపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇద్దరి మధ్యలో, ఇద్దరు సహోదరుల మధ్యలో విడదీయని బంధం. మరి సంఘాన్ని ఎలా విడది, సంఘం అంటే ఏమిటి? ఆయన శరీరం. ఆయన శరీరం నుంచి విడదీస్తే ఒక అవయవం పక్కన వస్తే ఎంతకాలం కుళ్ళిపోకుండా ఉంటుంది. అందుకే యేసు ప్రభు ఏమో పెళ్లి కుమారుడు, సంఘమేమో పెళ్లి కుమార్తె. ఈ పెళ్లి కుమార్తెను అలంకరిస్తున్నది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు పోయి అలంకరిస్తాడా అండి? యేసు ప్రభు పెళ్లి కొడుకు గనుక ఆయన అలంకరించట్లేదు నిన్ను, పరిశుద్ధాత్ముడు నిన్ను అలంకరిస్తున్నాడు. ఏమిటి అలంకారం అంటే దేవునితో నువ్వు ఉండవలసినటువంటి ఐక్యత. మన వాళ్ళు ప్రార్థనకు వచ్చినప్పుడు లేకపోతే ఆదివారం అయితేనో దేవుని బిడ్డలతో ఐక్యంగా కాసేపు కనబడి మరుక్షణం మరలా లోకులతో ఐక్యం, లోకస్తులతో ఐక్యం, వాళ్ళ చేష్టలలో ఐక్యత, అక్కడ దెబ్బతింటున్నారు. నువ్వు ఎవరితో ఎప్పుడు నువ్వు కలిసి ఉంటున్నావు? నువ్వు కలిసి ఉండే వాళ్ళు ఆత్మ సంబంధులైనా లేక లోకస్తులా? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, 16 ఏళ్ళు కూడా నిండలేదు, ఇంట్లో ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఆ పక్కింట్లోనే ఉంటుంది. అక్కడ ఒక ఆంటీ అంకులు, అంకులో అంటే వండుకున్నారా తిన్నారా అంటే అంకులు ఎటుపోయాడా? వాళ్ళెవరో వీళ్ళెవరో వీళ్ళెవరో వాళ్ళెవరో, మళ్ళీ ఎటు పుట్టారో ఈ అంకుళ్ళు ఈ ఆంటీలు మనకు అర్థం కాదు. ఇలా సాగిన 6 నెలల తర్వాత ఆంటీ లేదు, అంకులు లేడు, ఈ పిల్ల లేదు. ఆ పిల్ల బాంబేలో ఉందంట. ఎంత కమ్మారని నన్ను అడగద్దు. ఎవరితో ఐక్యపడుతున్నావు? ఎవరాళ్ళు నువ్వెవరివి? పరిశుద్ధమైన చేతులు ఎత్తి ఆయన్ని ఆరాధించే వాళ్లతో ఐక్యంగా ఉన్నావా లేక లోక సంబంధమైన వేషాలు వేస్తూ సినిమాలు చూడు తిరుగుతూ అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తూ తెగించి ప్రవర్తిస్తున్న ఆ ప్రవర్తనల మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో నువ్వు ఐక్యపడి వారసులు కలుపుతున్నావా? ఏది నీ ఐక్యత? ఎక్కడ, ఎవరితో? ఒక్కసారి నీవు ఆలోచించాల్సిన సమయం ఇది. లోకము దాని ఆశలు గతిస్తున్నాయి, దినములు చెడ్డవి. ఎవరిని విశ్వసించాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. ఈరోజున మనుషులకి ఏం తినాలో ఏం తినకూడదో తెలియట్లేదు. ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదో తెలియట్లేదు. ఏ పుస్తకం చదవాలో ఏది చదవకూడదో అర్థం కావట్లేదు. పరిస్థితులు దారుణమైపోతున్నాయి. ఏది అపవిత్రత, ఏది పవిత్రత, అంతా ఏకలోకంగా మిక్స్ అయిపోయిన ఈ రోజుల్లో జీవము గల దేవుణ్ణి ఆరాధించే నీవు, యేసు రక్తం చేత కడగబడిన నీవు, లోకముతో కుమ్మక్కు కాకుండా, రాజీ పడకుండా ఓ ప్రత్యేకమైన జీవితం జీవించవలసిన అక్కర ఉంది అనే సంగతిని గుర్తిస్తే ఆత్మ కలిగించే ఐక్యతను నువ్వు కాపాడుకుంటావు. పేచీలు పెట్టుకో, వాక్వాదాలు చేయవు, తర్కాలు చేయవు. అలా చేసి నీ అవివేక హృదయం అంధకారం అయిపోయే ప్రమాదం ఉంది. కోకొరలుగా మేము కళ్ళతో చూస్తున్నాం అలాంటి వాళ్ళని. దానికి నీ వ్యక్తిగత జీవితం, ఆ స్పిరిచువల్ గ్రోత్ కావాలనుకున్నప్పుడు, ఎదుగుదల కావాలనుకున్నప్పుడు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల కావాలనుకుంటే ఆయనతో నువ్వు చేసే నిబంధన ఐక్యత కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. బేతేలు దాకా వెళ్ళారంటండి వీళ్ళిద్దరూ, తర్వాత ఎరుకో దాకా వెళ్ళారంటండి. బేతేలుకి వెళితే అక్కడ కొంతమంది ప్రవక్తల శిష్యులు కనబడుతున్నారు. ఎరుకో దాకా వెళితే వీళ్ళిద్దరూ అక్కడ కొంతమంది ఎరుకో దగ్గర ప్రవక్తల శిష్యులు కనబడుతున్నారండి. వాళ్ళు ఏవేవో ఏవేవో మెదడు తినే పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నారు వీళ్ళిద్దరికీ. బాయ్ ఎలీషా, ఎలీషా ఇలా మేము ఎవరైనా తెలుసా? అదే మీ బట్టలు చూస్తే, మీ బట్టలు చూస్తే ప్రవక్తలాగా ఉన్నారే, అంటుకత్తి రేపించారు, కాలర్ కూడా లేదు, వైట్ డ్రెస్ మీద ఉన్నారు, సూర్యుడు చూస్తున్నారు ఒక్కొక్కడు. మీరంతా ప్రవక్తలు శిష్యులా అంటే వాసనలో ఉన్నారు ఒకప్పుడు, దానికి జవాబు చెప్పట్లేదు. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, ఏ మీరు ఎక్కడికో వెళ్తున్నారంటగా మీరిద్దరూ పిచ్చోడా, ఆయనకి మెంటలు వచ్చింది, నీహో మెంటలు వచ్చిందిరా, వెళ్తున్నారంటే అక్కడ పనికిమాలిన మాటలన్నీ చెప్తున్నారు. చెప్తుంటే ఈ ఎలీషా అంటాడు, ఏయ్ ఆయన ఎవరని మాకు తెలుసని మీరు ముందు నోరు మూయండిరా అన్నాడు. ఐ నో మై మాస్టర్, నేను ఏలియాతో తిరుగుతున్నాను కదా, ఆయనతో నేను ఐక్యపడ్డాను కదా, దేవునితో నేను ఐక్యపడ్డాను కదా, ఆయన ఎవరో నాకు తెలుసు, నువ్వు నోరు మోయ్. ఏది నీ ముఖంలో కళ్ళేది? ప్రవక్తల్లో ఉండవలసిన వాడివి ఎందుకు వదిలిపెట్టి ఎరుకోగట్లు తిరుగుతున్నావు? ఎందుకు బేతలలో అడ్డాలు తిరుగుతున్నావు? తిరగడం కాక మళ్ళా పనికి మాలిన మాటలు ఎందుకు చెప్తున్నావు? నాకు నోరుమోయ్. ఒక అద్భుతమైన సంగతి ఏమిటంటే, ఆత్మ సంబంధమైన ఐక్యతలో తను ఎవరిని ఆరాధిస్తున్నాడో, ఎవరితో ఐక్యంగా ఉంటున్నాడో, ఆ ఐక్యతగా ఉన్నటువంటి ఆ సమస్య కానివ్వండి, ఆ వ్యక్తే కానివ్వండి, దేవుడే కానివ్వండి, ఆ విషయాలన్నీ క్షుణ్ణంగా తను గ్రహించి ఉన్నాడు కనుక నోరుమేమన్నాడు. ఆ గ్రహింపు లేని వాళ్ళైతే ఏం చెప్తారు? అవునా అట్లాగా, అంటే నేను పోదండవా, ఇదే రమ్మంటావా? తండ్రికి పిల్లలకి మధ్యలో ఉన్న శారీర సంబంధమైన ఐక్యత కంటే కూడా ఆ స్పిరిచువల్ ఫెలోషిప్ త్యాగపూరితమైంది. అది కాపాడుకున్నట్టు జాగ్రత్త పడాలి. ఈ ఐక్యత డబ్బు వల్ల రాదు, తిండి వలన రాదు, ఎందువల్ల వస్తుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ అనుభవంలో నుంచి, ఆ ఐక్యతలోంచి మనకు కలుగుతుంది. ఒకరినొకరు గణపరుచుకొని వినయ విధేయతలతో ఒకరినొకరు గౌరవపరుచుకుంటే ఈ ఆత్మ సంబంధించిన ఐక్యత కలుగుతుంది. అది సంఘానికిను, సంఘం నడిపించే దైవజనులకిను మధ్యలో ఉన్నటువంటి అభినవ సంబంధం, ఆ యొక్క స్పిరిచువల్గా ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సహవాసం అంటారు దాన్ని. దానికి భిన్నంగా మనసులు పాడు చేస్తే కొంతమంది వస్తారు, ప్రవక్తల శిష్యులు. ఒకప్పుడు ప్రవక్తలుగానే ఉన్నారు, కానీ వాళ్ళు ఆత్మ సంబంధమైన జీవితాన్ని పోగొట్టుకుని ఎక్కడో ఊబిలో పడి జీవితం రద్దలైపోయి శాపాన్ని తెచ్చుకొని ఇక ఏమీ తోచని పరిస్థితుల్లో, వాయ్ ట్రా ఎలీషా, ట్రా నిన్నే ట్రా, ఏంటండి రే ఆయనతో పోతున్నావా, ఆయనకి నీకేం అయిపోరా, ఎలీషా ఏలియా గారితో పిచ్చోడైతే, దేవుడు చెప్పాడు దేవుడు పిలిచాడు అని అంటున్నాడు కదా ఇప్పుడు, ఆయన అట్లాగే అంటుంటాడయ్యా, రమణ మాధవరా అని అంటే అట్లా వాళ్ళతో కొంతమంది కలిసిపోయారు అనుకోండి, వాళ్ళు ఆ షాపు ఈ షాపు రెండు ఒక్కసారి వచ్చి పైన నెత్తిన పడతాయి. బైబిల్లో మనం చదివినట్లయితే ఆ రెండవ రాజుల గ్రంథం 2:7 చిన్నగా వీళ్ళిద్దరూ యొర్దాన్ నది దగ్గర నిలిచారు. ఇద్దరు నిలిచారట, నోట్ చేసుకున్న పదాన్ని, ఇద్దరు నిలిచారు. ఆ మాట ఈ మాటని ఒకడొకడు వేరైపోలేదు, ఇద్దరు నిలిచారు. దేవుని చేత వచ్చినటువంటి సందేశాన్ని విన్నారు. దేవుని సన్నిధిలో పవిత్రంగా బ్రతుకుతున్నటువంటి ఏలియాని చూశారు. అందుకే యోబు అంటాడు, ఇదిగో నా కళ్ళు కుళ్ళిపోయినాయి, శరీరం కృషించి కుళ్ళిపోయింది, ఆయనను నన్ను విమోచించగలిగిన వాడెవరో నేను ఎరుగుదును, ఆయన పేరు నజరేయుడైన యేసు. పవిత్రమైనటువంటి సహవాసాన్ని విడిచి, దేవునితో నడుస్తున్న దేవుని బిడల ఐక్యతను విడిచి పొరపాటును కూడా పోలేవనే సంగతి వాస్తవం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని చోట్లకు వెళ్ళామనుకోండి, బైబిల్లో రాసింది గుడ్డివాడు గుడ్డోడికి ఎలా దారి చూపిస్తాడు, వాళ్ళిద్దరు వెళ్ళి ఎక్కడ పడతారు, మీకు కూడా తెలిసినట్టే ఉంది. గుడ్డోళ్ళ దగ్గర మనం పోతే అక్కడ వాళ్ళు చూపించే దారి చిన్న గోతులకు తీసుకెళ్ళిపోతుంది. ఆ సహవాసాన్ని మనం గుర్తించాల. మనం ఇచ్చే కానుక వ్యర్థమవుతుందా, లేక కట్నాల కింద పోతుందా, లేకుంటే వాళ్ళ సొంత సొత్తు అవుతుందా, దేనికి ఉపయోగిస్తున్నారు మన డబ్బు, మన కష్టార్జితం, మన చందాలు ఏమిటి, వాళ్ళకి స్వాస్థ్యంగా మారడం ఏమిటి, కాస్త ఆలోచించుకోవాలా. ఒక కుట్రోడు చేశాడంటే అక్కడ తీసేవాళ్ళు సమాజ చేసేవాళ్ళు ఎవరు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు పోయి తీశారు. కాళ్ళు కట్టుకట్టుంటే కుక్కొచ్చి కాళ్ళు కట్టులు లాగిందంట. లాగితే ఆ కట్టు కింద అంత 1,000 రూపాయల కాయితలే ఉన్నాయంట ఆ కట్టు కింద, కాళ్ళు కట్టు కింద. వాడికి డబ్బులు ఇస్తే వాళ్ళు నిమిషాల మీద పోయి తాగేసి వచ్చి అయ్యా అమ్మా అయ్యా అమ్మా అంటున్నాడు. 100,000 ఉన్నాయంట. ఇంకొకటి అంటాడు వడ్డీకి డబ్బులు ఇస్తాడు వీడు, మా ఆదాయం కంటే కష్టపడే ఆదాయం కంటే ఆడాదాయం ఎక్కువ అని. మనం మన కష్టాల చేత్తో మనం ఆశ్రయించబడాలనుకుంటే దాన్ని ఎవరికి ఇవ్వాలి, ఎవరు తినాలి, ఎందుకు తినాలి, ఎలాంటి వాళ్ళకి ఇస్తే మనకు ఆశీర్వాదం ఉంటుంది అనే సంగతి కొంచెం ఆలోచించుకోవాలి. చాలామంది నడుస్తే ఆధ్వర్యం వెళ్ళారు కదా ఏం వాక్యం చెప్పారంటే బైబిల్లోనే చెప్పారండి అంటారు. అదే ఏం వాక్యమా, బైబిల్లోనే చెప్పారండి, ఏం చెప్పింది అర్థం కాక. అందుకే బైబిల్ అంటే మీ సహవాసం ఎవరితో, పరిశుద్ధమైన చేతులెత్తి ఆయన్ని ఆరాధిస్తూ ఆత్మలో నింపబడి అందరూ కలిసి ఉపదేశానుసారంగా, ఎక్కడ పడితే అక్కడ కాదు ఉపదేశానుసారం నిలబడుతున్నారే వాళ్ళతో కలిసి నిలబడవలసిన అక్కడ. అందుకనే వాళ్ళిద్దరు ఇన్ని ఇంతమంది ఇన్ని చెబుతూ ఉన్నా పెడచెవులు పెట్టి తన మాస్టర్ ఏలియా చెప్పిన మాటలు అతను అంగీకరించి తిన్నగా జోర్డన్ దగ్గర వచ్చి ఇద్దరు నిలబడ్డారు. చతికలు పడలేదండి, నిలబడ్డారు. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు వినిన ఉపదేశానికి, అపోస్తలుల బోధకి, ఆ మొదటి శతాబ్దపు సంఘ పరిధిలో మీ వ్యక్తిత్వాలు మీరు మార్చుకుని నడిపించబడ్డకు ఆశిస్తున్నారా, లేక ఆ మంది ఎటు పోతుంటే వెళ్ళిపోదాం, ఎవరు చూశారు పరలోకం ఎక్కడ చూశారు, నరకం ఎవరు చూశాడులే, వీళ్ళు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం, చిల్లర మరి సందేహిసిపోతూ ఉంటాం అని అనుకుని సహజంగా సరదాగా ఆనవాయితీగా నీ బ్రతుకుని మార్చుకుంటున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించాల. మీ క్షేమం కోరి చెప్తున్నాను, సాతాను ఎవరిని మృంగుదినానని గర్జించి సింహం వలె బయట తిరుగుతూ ఉన్నాడు, లోపలికి రావట్లే, లోపలికి రాడాడు. దేవుని చేతి కింద నువ్వు మరుగై ఉన్నట్లయితే చుట్టూ తిరుగుతానే ఉంటాడు, ఎవడు బయటకు వస్తాడో అని పట్టుకుంటాడు, దేవుని వీళ్ళతో నిలిచి ఉంటే అని పట్టుకోడు. చాలామంది బయటకు వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళిపోయారు, వాళ్ళని సాతాను వల్ల పడిపోయారు. కానీ ఉన్న శేషం సాతాను వల్ల పడకుండా, కబంధ హస్తాల్లో పడకుండా ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలి. ఆడంటాడు ఎవరన్నా బయటకు వస్తే గర్జన సింహంలే వాళ్ళు మింగేస్తారంటాడు, మింగేస్తాడంట. వాళ్ళు నవలడో నవ్విలేరుగాడు పళ్ళు, పళ్ళు చితగొట్టాడు అయినా ప్రభు పళ్ళు చితగొడితే భోజనోరు వేసుకుని మింగుతాను 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 అంటాడు. నేను నవలకుండా అట్లాగే మింగుతాడు, మరి నీ ఇష్టం. అందుకే మానక బుద్ధి చెబుతూ హెచ్చరిస్తూ విశ్వాసులనే కానీ, నాతో ఉన్న నాతో కష్టపడి సేవ చేస్తున్న సేవకులను కానీ మానక బుద్ధి చెబుతూ హెచ్చరిస్తూ, బుద్ధి చెబుతూ హెచ్చరిస్తూ గద్దిస్తూ ఈ విధంగా ఈ యొక్క ఐక్యతను కాపాడుకునే దానికి మేము ప్రయత్నం చేస్తూ ముందుకి సాగుతూ వస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఎంత సన్నిహితంగా యేసయ్య సన్నిధిలో మీరు ఉంటారో అంత ఆశీర్వాదాన్ని, కాపుదలని మీరైనా మీ పిల్లలైనా అనుభవిస్తారనే సంగతి బైబిల్ చెప్తున్న సత్యం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఏలియా ఎలీషా, హలో ఎలీషా, నాకు సమయం అయిపోయింది, తండ్రి పిలుపు దగ్గరకు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, ఎలీషా నీకేం కావాలో చెప్పమ్మా, నేను చేస్తాను అన్నాడు. ఎలీషాని అడిగాడు ఏలియా, మిమ్మల్ని వచ్చిపెట్టి నేను ఎలా ఉండగలనండి అన్నాడు. ఉండక తప్పదు బాబు, దేవుడు నన్ను రమ్మంటున్నాడు, వెళ్తాను. మరి వెళ్ళాలి కదా, మరి లోకం శాశ్వతం కాదు కదా, వెళ్తాను. అప్పుడు ఎలీషా ఒక కోరిక కోరుకున్నాడండి. ఏంటి ఆ కోరిక అంటే, రెండంతల ఆత్మ, మీకున్నటువంటి ఆత్మ కంటే నాకు రెండంతల ఆత్మ కావాలి, రెండంతల ఆత్మ నాకు కావాలండి, అది నా చేతుల్లో లేదు బాబు, నీ ప్రవర్తనను బట్టి, దేవుడు నీకు ఇచ్చే అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది అవన్నీ. నేను రికమెండ్ చేయడం కుదరదు, గనుక నువ్వు ఏమీ కంగారు పడకు అని కొన్ని సూచనలు మాత్రమే చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా, అగ్నిరథం ఒకటి దిగి వచ్చింది, అగ్ని గుర్రాలు వచ్చాయి, శిష్యుణ్ణి గురువుని వేరు చేసి ఆ రథంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాయి. ఆయన అగ్ని గుర్రాల మధ్యలో, రథం మధ్యలో ఆకాశానికి ఆ సుడిగాల్లో వెళ్ళిపోతుంటే ఈ ఎలీషా అంటాడు, నానా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రౌతువు రథము నీవే ఓ తండ్రి. తన యజమానుడు ఎవరో తనకు తెలుసండి. ఎవరు వాళ్ళ తండ్రి? తండ్రి ఎవరో తెలుసా? వాక్యం చేత కన్న వ్యక్తి, జీవితాన్ని త్యాగం చేసుకుని పవిత్రపరచుకొని తనకంటూ ఏమీ లేకుండా సమర్పించుకొని సంగము కొరకు తన తాను బలైపోయినటువంటి ఆ యొక్క వ్యక్తిని చూసి, ఇశ్రాయేలుకి నీవే రథానివి, ఇశ్రాయేలుకి నీవే రౌతువి తండ్రి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, తండ్రికి కుమారునికి మధ్యలో ఉన్నటువంటి ఆ సన్నిహితమైన సంబంధం, దేవుని బిడ్డలు కలిసి ఉండాలని ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. ఆమేన్. అంటే నావన్నీ నీవి, నీవన్నీ నావి అని అనగలిగినటువంటి దైవజనులు కావాలి. ఒకసారి ఆలోచించండి. తర్వాత దుప్పటి పడింది, దుప్పటి తీసుకున్నాడు, యొర్దాను దగ్గరకు వచ్చాడు. యొర్దాను దగ్గరకు వచ్చిన తర్వాత, ఏలియా ఎక్కడున్నావు, ఈ నదిని నిండుగా చీల్చు అని అనలేదు. ఏలియా దేవుడా, ఈ నది నిండుగా చీల్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా నువ్వు ఎక్కడున్నావు అని అనకుండా, ఏలియా ఆరాధిస్తున్న దేవుడా నువ్వు ఎక్కడున్నావు. చూడండి, ఇంత సన్నిహితంగా వాళ్ళిద్దరు ఉన్నారా? దేవుడు ఆయన్ని పిలిచాడా, తీసుకెళ్ళిపోయాడా? తీసుకెళ్లిన తర్వాత ఎక్కడ ఆయన లేకపోతే మా పరిస్థితి ఏంటి, ఆయనే కదా మాకు దిక్కు, ఆయనే కదా మాకు దిక్కు అనుకుంటా కూర్చుంటారు కొంతమంది. ఆత్మీయత ఏంటి అర్థం కాక. కానీ ఎలీషాకి ఏలియాకి సంబంధం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఫ్రెండ్షిప్, గౌరవం. ఆయన ఏమైనాడో, ఏలియా ఏమైనాడో తెలిసిన వ్యక్తి, తను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలిసిన వ్యక్తి. నేను ఆరాధించవలసింది ఏలియానా, ఏలియా ఆరాధిస్తున్న దేవుడినా? చూసారండి, మనం ఆరాధించవలసింది యేసన్ను ఆరాధిస్తున్నాడే ఆ యేసయ్యని, యేసన్నని కాదు. చాలామంది భ్రమపడి ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు. సంవత్సరాకల్లో నేను చెప్పక మానని మాటల, ఎంతోమంది యేసయ్య నదులు పెట్టి అనవసరమైన కార్యక్రమాలను నమ్మి విశ్వసించి జీవితంలో శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. అందుకే ఈయన మాదిరిగా చెప్తున్నాడు, ఎలీషా దేవుడు ఎక్కడా, ఏలియా ఎక్కడున్నావు, రా సముద్రం చీల్చాయి, నదిని చీల్చాయి అని అంటలేదు. ఆయన ఎక్కడా, ఆయన రావాలి, ఈ నదిని రెండు విభాగాలు చేయాలి, మార్గం నాకు సరళం చేయాలి. ఆమేన్. ఆయన సిద్ధంగా ఉన్నాడండి, మన ప్రభు యేసుక్రీస్తు మన జీవితంలో మార్గాన్ని సరళం చేయాలని సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఆయన ద్వారా బాగుపడాలని కోరుకుంటున్నారో, లేకపోతే ఎంతమంది వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా బాగుపడాలని ఆశిస్తున్నారు. ఎవరో ఒక ఆమె వచ్చి నన్ను అడుగుతుంది, ఏమండి యేసన్న గారు, మా ఊళ్ళో ఒక మీటింగ్ జరిగింది, ఆయన ఎవరో పెద్ద ఆయన వచ్చాడు, ఆయన అబ్బా 3 పేర్లు చెప్పాడండి, మరియమ్మ పేరు చెప్పాడా, ఎలిజబెత్ పేరు చెప్పాడా, ఆ గౌరీ పేరు చెప్పాడు. నేను ఆయన కూడా ఎక్కువైపోయాను అయ్యా, దేవుడికి కూడా నా పేరు ఇప్పుడు చెప్తాడా అంటుంది. పిచ్చిదని ఆయన చెప్పకపోతే చెప్పకపోయాడులే, నీ పేరు పరలోకం రాసిందని చెప్పాను. నా నువ్వు మారు మనసు పొందావు, యేసు రక్తం చేత కడగబడ్డావు, నీ పేరు పరలోకంలో రాసింది. ఆయన చెప్పలేదు, నా పేరు ఏం చెప్పలేదు, ఓటర్ లిస్టులో నా పేరు లేదు, రేషన్ కార్డులో నా పేరు లేదని బాధపడకమ్మా, నీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నది. యేసు రక్తం చేత కడగబడ్డ నీవు, నీ పేరు పరలోకమున రాసిబడింది. యేసన్ గారు నువ్వు కూడా పేర్లు చెప్పకపోయావా అని నేను చెప్పను. ఏలీ అంటాడు, నా వైపు మీరు ఆకర్షించబడకూడదు, నేను ఆరాధిస్తున్న దేవుని వైపుగా మీరు ఆకర్షించబడాలి. ఆయన మ్యాగ్నెట్, మిమ్మల్ని ఆకర్షించేవాడు ఆయన. ఆయనకి మిమ్మల్ని నేను అప్పచెప్పాలి, ఇది నా బాధ్యత, నా పని. ఇంతకు మించి నా కొరకు కాదు, మీరు ఆయన కొరకు, మీరు మనం అలాంటి ఒక అన్యోన్యమైన సహవాసాన్ని దేవునితో మనం పెంచుకునేందుకు సిద్ధపడాలి.
నిర్ణయం చూసుకుంటూ మీ చేతులు పైకెత్తండి. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నా. దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడవైన నా యేసయ్యానికి స్తోత్రం. నిన్ను ఏమని స్తుతించగలం, ఏమని నిన్ను వర్ణించగలం నాయన? అభాగ్యులము అయోగ్యులమైన మమ్మలను ప్రేమించి ఈ రీతిగా మరొకసారి మీతో మాకు మాతో మీకున్న అనుబంధం ఎలాంటిదో మరొకసారి మీ పాద పద్మ ఎదుట చేరి మీ పాదాల చేత శిరస్సు వంచి నమస్కరించి మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నా. ఆత్మ కలిగించు, ఐక్యతను స్థిరపరచబడి అందులో ఉన్న ఆశీర్వాదానికి యోగ్యులమై మీ నామానికి పత్రికలుగా నిలిచినట్లు మీ కృప మహదైశ్వర్యం మా మీద కుమ్మరించమని, ఇంతవరకు నీ పక్షమున నిలిచిన మీ దీన దాసులను మీ చేతులకు సమర్పించుకుంటూ ఉన్నాం. ఇంకా మీ చేతులు ఘనమైన పాత్రగా మీరు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ చేతి సహాయం చేత నిలబడడానికి, మీ ముఖాన్ని చూడడానికి, మీ స్వరము వినడానికి మీరు మాకు అనుగ్రహించిన తన్నిత కొరకు చేతులెత్తి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు ప్రశస్త నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు ప్రతి నెల 20వ తేదీ రాత్రి 9 గంటలకు గుంటూరు గోరెంట్ల హోసన్న మందిర్ ఆవరణలో. అందరూ ఆహ్వానితులే. బ్రదర్ ఏసన్న గారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేసేదారు. వివరాలకు 08632358351.